అనువాద తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణ భక్తివేదాంత శాస్త్రీయుల ప్రభుత్వానికి భగవద్గీత 5వ అధ్యాయం 15వ శ్లోకం నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముయంత జంతవ. అనువాదం: భగవంతుడు ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ గ్రహించడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానం ఆవరించిన అజ్ఞానము చే మోహమును పొందుతుందరు. చెప్పండి, భగవంతుడు ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ గ్రహించడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానాన్ని ఆవరించడి అజ్ఞానముచే మోహము పొందుచుందురు. తాత్పర్యం: విభు అనేది సంస్కృత పదానికి అపరిమితమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము అనేది 6 గుణములు సమగ్రముగా కలిగి ఉన్న భగవానుడు అని అర్థం. పాప పుణ్య కార్యములచే కలతనందక అతడు ఎల్లప్పుడూ తన ఎందే తృప్తుడై ఉండును. జీవుని స్థితికి అతడు ఎన్నడను కారణము కాడు. జీవుడే అజ్ఞానముచే మోహమునుంది కొన్ని రకములైన స్థితులను నిలవగోరి తన కర్మఫల శృంఖలను తయారు చేసుకును. వాస్తవానికి ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు జ్ఞానవంతుడైనా తన పరిమిత శక్తి కారణంగా అజ్ఞానంచే ప్రభావితుడగుచుండును. భగవంతుడు సర్వశక్తి సమన్వితుడు, కానీ జీవుడు అట్టివాడు కాదు. భగవంతుడు విభు సర్వజ్ఞుడు కాగా జీవుడు అణుమాత్రుడు. కానీ జీవుడు ఆత్మయ ఉన్నందున తన ఇష్టానుసారము దేనినైనా కోరు శక్తిని కలిగి ఉండును. అతని అట్టి కోరిక సర్వశక్తి సమన్వితుడైన భగవంతుడి చేత పూర్ణము కావింపబడును. కనుక జీవుడు తన కోరిక విషయంలో మోహాన్ని పొందినప్పుడు భగవంతుడు వాటిని నెరవేర్చుకుని అవకాశం ఇచ్చినా కానీ జీవుని యొక్క కర్మలకు మరియు ఫలములకు అతను బాధ్యతను వహించడు. కనుకనే మోహ పరిస్థితుల్లో జీవుడు తనను దేహంగా భావించి తాత్కాలిక సుఖ దుఃఖములచే ప్రభావితుడగును. భగవంతుడు పరమాత్మ రూపంలో సదా జీవుని సహచర్యంలో ఉండి పుష్పము దగ్గరగా ఉన్నప్పుడు వ్యక్తి దాని సుగంధాన్ని ఆగ్రాణించగలిగిన రీతిగా జీవుని కోరికలన్నింటినీ అతడు అవగాహన చేసుకున్నాను. వాస్తవానికి కోరిక అనేది జీవుని సూక్ష్మ రూప సంబంధమైన భగవంతుడు జీవులకు వారి అర్హతను బట్టి కోరికలను తీర్చుతుండును. ఈ విధంగా మనిషి తలచుట భగవంతుడు తీర్చుట జరుగుతుండును. అనగా మనిషి తన కోరికలను తీర్చుకున్నట్లో సర్వశక్తిమంతుడు కాదు, కానీ భగవంతుడు మాత్రం తన కోరికలను పూర్తి చేసుకొనగలడు. అతడు అందరి ఎడా తటస్థుడై ఉండును. కనుక కొద్దిపాటి స్వాతంత్రం కలిగిన జీవుల కోరికలతో అతడు జోక్యము కలిగించుకున్నాడు. ఆయనను తనను పొందవాలని ఇష్ట ఎవరైనా ప్రకటించో అతడు వారి ఏడ ప్రత్యేక శ్రద్ధను తీసుకొని వారు తనను పొంది నిత్యానందమును అనుభవించే రీతిగా వారి కోరికను వృద్ధి చేయను. జీవుడు ఉద్ధరింపబడు రీతిగా భగవంతుడు వారిని పుణ్యకార్యములలో నియుక్తిని చేయను, అట్లే నరకానికి పో రీతిగా పాపకార్యములను నియుక్తిని చేయను అని వేదమంత్రం తెలుపుతున్నది. జీవుడు తన సుఖదుఖములందు పూర్తిగా పరతంత్రుడై ఉన్నాడు. గాలిచే మేఘము కదిలినట్లు అతడు భగవంతుడు సంకల్పంచే స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరును. అనగా కృష్ణ చైతన్యమును త్యజించినందున జీవుడు మోహానికి గురియోగుతున్నాడు. ఆ కారణంగా జీవుడు సహజ స్థితి రీత్యా నిత్యుడు, ఆనంద స్వరూపుడు, జ్ఞానపూర్ణుడు అయినప్పటికీ తన అణుమాత్ర స్థితి వల్ల కృష్ణ భగవంతుడి సేవ కూర్చోవలసిన స్థితిని మరిచి అజ్ఞానంచే బద్దులొగుతున్నాడు. అట్టి అజ్ఞానవశమున అతడు తన బద్ధస్థితికి భగవంతుడు కారణమని పలుకుచుండును. భగవంతుడు బాహ్యముగా ద్వేషించుతున్నట్లు ప్రేమించుతున్నట్లు కనిపించిన వాస్తవానికి అతడు ఎవరిని ద్వేషించడు కానీ ప్రేమించడు కానీ చేయడు అని వేదాంత సూత్రము నిర్ధారించుతున్నది. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురుంగళితం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తులంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవంతుడు ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ గ్రహించడు. జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడు అజ్ఞానంచే మోహమును పొందుతుంది. ఇది మనందరం ఆలోచించేటువంటి ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రశ్నలకి ఇక్కడ భగవంతుడే జవాబిస్తున్నాడు. మనం చెబుతూ ఉంటాము భగవంతుడి ఆజ్ఞ లేకుండా గడ్డి పసు కూడా కదలని, లేదా ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా క్షీమైన కొట్టదని. దాని ద్వారా అంతా కూడా భగవంతుడు చేస్తున్నాడు అనేటువంటి అర్థం రావచ్చును. అది కాకుండా ఇంకోవైపు మనం చెబుతూ ఉంటాము ఈ సంసారం కర్మ సిద్ధాంతం ఆధారంగా గంట ఆస్తమయ్యాడు, మనం చెబుతాం ఈ ప్రపంచం కర్మ సిద్ధాంతం ఆధారంగా నడుస్తుంది. ప్రతి వ్యక్తి తను చేసినటువంటి కర్మ ఫలితాలని అనుభవిస్తున్నాడని. పోతే మనకి స్వతంత్రం లేదు, అంతా కూడా భగవంతుడి ఇచ్చానుసారం నడుస్తుందని. మరొకవైపు మనిషికి తను చేసినటువంటి కర్మ ఫలితాలు అప్పుడప్పుడు కొంతమంది మీరు సారాయి వదిలిపెట్టండి, మాంసాహారం తినడం మానేయండి అని చెప్తే, భగవంతుడు మాకు తలకాయ ఇచ్చాడు కదా మాంసం తినమని, ఆయన మాకు ఆలోచన ఇవ్వకపోతే ఎందుకు తింటాము, ఆలోచన ఇస్తుంది ఆయనే కదా. అది మనకి సబబుగానే అనిపించవచ్చు పైపైన చూసినప్పుడు. తర్వాత ఇంకొంతమంది ఇంకా కొద్దిగా అతి తెలివి ఉపయోగించి మనం సారాయి తాగకూడదు మాంసం తినకూడదు అంటే అసలు భగవంతుడు ఆ సారాయిని ఎందుకు సృష్టించాడు, మనం తాగకూడదంటే అసలు ఆయన లేకుండానే చేయొచ్చు కదా, అంతే అంతా ఆయన సృష్టించింది లేకుండానే చేయొచ్చు కదా. ఆ తర్వాత మనం భగవద్గీతలో చదువుతూ ఉంటాము భగవంతుడు మన లోపలండి ఈశ్వర సర్వభూతాన హృదయ తిష్టతి భ్రమయాన్ సర్వభూతాన్ని ఎంతర్లుడాని మాయ ఇరవై యంత్రానికి స్వేచ్ఛ అనేది ఉండదు. మనం ఒక కారు పెట్టుకుంటాం, మనం కారుకి దానికి స్వతంత్రమైనటువంటి నేను ఇటు పోవాలి అటు పోవాలని ఉండదు. ఆ కారులో కూర్చున్నటువంటి వ్యక్తి కారుని ఎటు కావాలంటే అటు తీసుకుపోతూ ఉండొచ్చు. ఇట్లా భగవంతుడు జీవుల్ని ఈ శరీరం అనేటువంటి యంత్రం మీద పెట్టి వాడిని భగవంతుడు తిప్పుతున్నాడు అని చెప్పి అటు ప్రశ్న. అంతా భగవంతుడు చేస్తున్నట్లయితే మరి మన మన ద్వారా అవుతున్నటువంటి పాపాలకి పుణ్యాలకి మనం బాధ్యులం కాదు కదా. లేదా మనం స్వతంత్రం అయినట్లయితే మరి భగవంతుడు చేస్తున్నది ఏమిటి? దానికి జవాబు ఈరోజు లోకంలో ప్రభుపాద ఆయన విస్తారంగా విస్తృతంగా దాన్ని వివరించారు. అని చెప్తుంది ఇక్కడ భగవంతుడు సర్వస్వతంత్రుడు, భగవంతుడు పూర్ణ స్వతంత్రుడు. మనం భగవంతుడి యొక్క అంశము, భగవంతుడి లక్షణాలన్నీ కూడా మనుషులు మనుషులు పుట్టిస్తారు, కుక్కలు కుక్కలు పుట్టిస్తాయి. అదే రకంగా మనం భగవంతుడి యొక్క అంశము అంటే మనం భగవంతుడి యొక్క సంతానం. 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు, మమైవ అంశ జీవలోకే జీవభూత సనాతన మనస్తష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ జీవులన్నీ నా యొక్క అంశములు, కానీ వాళ్ళు నాతో ఉండని కారణంగా మనస్తష్టాని ఇంద్రియాన్ని వాళ్ళు ఈ 6 ఇంద్రియాలు, ఒకటి వచ్చి హెడ్ మనస్సు, దాని కింద ఈ 5 ఇంద్రియాలు అనుభవించడానికి కర్మేంద్రియాలు, ఇవన్నీ కలిపి 6. వీటితో వ్యక్తి ఈ ప్రపంచంలో సుఖపడడానికి ఘోర సంఘర్షణ చేస్తున్నాడు. ఈ సంసారం సుఖపడడానికి భగవంతుడు ముందరే చెప్పాడు, ఈ సంసారం దుఃఖాలయం అశాశ్వతం. ఈ సంసారంలో కేవలం దుఃఖం మాత్రమే, ఈ సంసారంలో మనం భ్రమలో ఉండి మనం సుఖపడుతున్నాం అనుకున్నా కూడా అది ముగిసిపోతుంది, సమాప్తమవుతుంది. అది మధ్యలోనే మధ్యాంతరం కానీ సమాప్తం కావచ్చు, మనం చిన్న వయసులో చనిపోవచ్చు, లేదా మనం ముసలితనం దాకా బతికి చనిపోవచ్చు. కానీ చనిపోవడం అనేది తప్పదు. కానీ నేను సుఖంగా ఉన్నా అనుకుంటే మనకి రోగం వచ్చి మనల్ని ప్రశ్నిస్తుంది, నువ్వు రోగంలో కూడా నువ్వు నేను సుఖంగా ఉన్నా అని చెప్పగలవా? అలాగే ముసలితనం వచ్చి మనకు ఉండేటువంటి జీవసత్వాలన్నీ ఉడిగిపోతాయి, మనం ఇంతకుముందు చేసే విధంగా పనులు చేయలేము. అప్పుడు అడగచ్చు మనల్ని, నువ్వు ఇంతకుముందు అది చేసి ఇది చేసి నేను సంతోషంగా బతుకుతున్నాను, ఇప్పుడు ఆ రకంగా బతకడం నీకు వీలవుతుందా? ఆ తర్వాత మనం ఊహించుకుంటున్నా, మనం భ్రమలో ఉన్నా కూడా మనం ఇక్కడి నుంచి మృత్యు ద్వారా గట్టి వేయబడతాము, కిక్డ్ అవుట్, ఇక్కడి నుంచి నెట్టి వేయబడతాము. అప్పుడు మనం ఒప్పుకోవాలా, నా సుఖం అంతా సంసారంలో ఉంది, కానీ ఇవన్నీ వదిలిపెట్టి నేను పోవాల్సి వస్తుంది. అక్కడ ఒప్పుకోవాల్సి వస్తుంది, బలవంతంగా నేను ఇవన్నీ వదులుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పాయింట్ వచ్చే నిజానికి సంసారంలో మనం సుఖం పొందలేవు. దేనైతే మనుషులు సుఖం అంటూ ఉంటారో, దుఃఖాన్ని ఆపుజేయడానికి మనుషులు సుఖం అనుకుంటూ ఉంటారు. మనకి ఆకలి పుడుతుంది, మనం చక్కటి భోజనాన్ని చేయగలిగితే మనం ఆకలిని తలార్చుకోవడానికి, మనం ఆకలి బాధ నుంచి బయటపడడానికి తింటాం. అంటే మనం బాధను తగ్గించుకున్నాం, దాన్ని మనం సుఖం అనుకుంటూ ఉంటాం. అదే రకంగా మనల్ని సెక్స్ కోరికలు సతాయిస్తూ ఉంటాయి, మనం దాన్ని తీర్చుకోగలిగితే మనం సుఖపడుతున్నాం అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు ఆలోచిస్తాం, నాకు ఆకలి బాధ ఎందుకుంది, నాకు సెక్స్ ఎందుకు సతాయిస్తుంది, మనం వద్దనుకున్నా కూడా ఇది ఎందుకు వస్తుంది కదా. అంటే నిజానికి మనం ఇబ్బంది పడుతున్నాం, మనం దాన్ని ఏదో రకంగా పూర్తి చేసుకోగలిగితే మనం సుఖపడుతున్నాం అనుకుంటాం. మనల్ని ఆకలి సతాయించకపోతే మనం ఊహించుకోవచ్చు, మనం మనకు ఆకలి బాధ లేకపోతే జీవితాంతం మనం ఎదుకోకలేదు, ఎదుగులాటలు పడక్కలేదు. అంతగా కోటి విద్యలు కూటి కోసమే, ఏదో బతుకు తెరుగు కోసం పొట్టను పట్టుకు తిరుగుతాను మనిషి. అది సంసారంలో కుటుంబ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని మనం ఎంత శ్రమపడాల్సి వచ్చినా, ప్రతి మనిషి కుటుంబ జీవితంలోకి ప్రవేశిస్తూనే ఉంటాడు. ఇది బలవంతంగా దాని నుంచి బయటపడడం మనకి తెలియదు కాబట్టి. కానీ దీన్ని ఒక రకంగా మనం దేన్నైతే సుఖం అనుకుంటున్నాం, నిజానికి మనం బానిసలే, మనం బలవంతంగా బానిసలే బతకాల్సి వస్తుంది. బానిసత్వంలో ఉన్నటువంటి వాడు సుఖపడుతున్నాడని ఎలా చెప్పగలం? అని మనం పిచ్చాడనాల్సి వస్తుంది. కానీ మనం పట్టుకుని జైల్లో వేస్తే, జైల్లో కూడా అతను నవ్వుతూ సంతోషంగా ఉన్నట్లయితే, మనం మన శ్రేష్ఠని పోగొట్టుకున్నాము, జైలు పరిస్థితులు మనం తలవగాల్సి వస్తుంది. ప్రతి మనిషి కూడా స్వతంత్రాన్ని కోరుకుంటాడు, శ్రేష్ఠని కోరుకుంటాడు. కాబట్టి అదే రకంగా మనకి శరీరం ఉంది, మనకి గొంతెమ్మ కోరికలు, మన రకరకాల కోరికలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా మనకి ఎదుర్కొన్న ట్రక్ వస్తుంటే మనం తప్పించుకోలేని పరిస్థితి. ఆ ట్రక్ 80 కిలోమీటర్ స్పీడ్లో, 100 కిలోమీటర్ స్పీడ్లో వస్తుంది. మనం పొరపాటు రోడ్డు మీదకి వచ్చేసినాం, అటు ఇటు కదిలే లోపల మనం తప్పించుకునే పరిస్థితి ఉండదు. మనం అనుకోవచ్చు పక్షుల్లాగా మనం ఎగిరిపోగలిగితే, పక్షులు అంటే టక్క అట్లా ఎగిరిపోతాయి. కానీ మన వల్ల కాదు, మనం ప్రమాదానికి లోనవుతాం. కానీ మనకి ఆలోచన కావచ్చు తప్పించుకోవడం ఎట్లా అని కాదు. ఇంకా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అతను ఎవడో, అతను బార్న్ విత్ సిల్వర్ స్పూన్, అతను పుట్టుకతోనే కోట్ల మధ్య పుట్టాడు, లేదా అతనికి వెతుక్కోకుండానే అతని పుట్టినటువంటి పరిస్థితుల్లో అతను వెతుక్కోకుండానే అతనికి గొప్ప అవకాశాలు కలుగుతున్నాయి. కానీ మనం ఫ్రమ్ ది స్క్రాచ్, మనం మొదటి నుంచి మెల్లమెల్లగా చేసుకుంటాం, మెల్లమెల్లగా చేసుకుంటాం. కానీ కొంతమందికి సహజంగానే అవకాశాలు కలుగుతాయి. ఈ రకమైన రకరకాల కోరికలు ఉంటాయి. మనకి కష్టాలు రాకూడదని, మనకి నష్టాలు రాకూడదని, కానీ అది మన చేతుల్లో లేదు. కానీ దీన్ని బట్టి మనకి తెలుస్తున్నది ఏంటి, మనకి స్వాతంత్రం ఉందా లేదా? భగవద్గీత దేవుడు మనకి స్వాతంత్రం ఉంది, ఎందుకంటే మన భగవంతుడికి అంశం, భగవంతుడికి ఉండే లక్షణాలన్నీ కూడా మనకు కూడా ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది, భగవంతుడు పూర్ణ స్వతంత్రుడు, మనకి కొంత స్వతంత్రం ఉంది. మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఉదాహరణకి మనం ఈ స్వతంత్ర భారతదేశంలో మనం బతుకుతున్నాము, మనం అందరం చెప్పుకోవచ్చు మనం జైల్లో లేము, మనం భారతదేశం యొక్క నాగరికులు. మనం జైల్లో పెట్టిన వాడిని నువ్వు శ్రేష్ఠను పోగొట్టుకున్నావు అని చెప్పచ్చు. జైలు బయట ఉండేవాళ్ళు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. కానీ మనం ఆలోచించడం నిజంగా మనకి పూర్తి స్వేచ్ఛ ఉందా? మనం రోడ్డు మధ్యలో పోతూ ఉండొచ్చా? పోవడానికి వీల్లేదు. అదేవిధంగా మన బండి జోలు ఎప్పుడు ఎటు పడితే అటు తోలొచ్చా? ట్రాఫిక్ రూల్స్ అదేవిధంగా మన స్వేచ్ఛను అనుభవించుకోవడానికి మనం ఏది పడితే అది చేయగలం లేదు. మన స్వేచ్ఛ పరిమితమైంది. ప్రభుత్వం యొక్క నియమాలకు లోబడి మనం మన స్వేచ్ఛను అనుభవించాలా? మనం ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి మన ఇష్టం వచ్చినట్టు చేసే స్వతంత్రం మనకు లేదు. అదేవిధంగా మనకి కొంత స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ అంటే మనం భగవంతుడు చెప్పినట్టు బతకాల, మనం ఇష్టం వచ్చినట్టు బతకాల. ఈ స్వేచ్ఛ మనకు ప్రతి మనిషి నిర్ణయించుకోవచ్చు. నేను భగవంతుడిని గుర్తించి ఆయన ఆదేశాలను పాటిస్తూ బతకాల, లేదా నేను ఆయన గుర్తించకుండా నేను ఆయన ఆదేశాలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు బతకాల. ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. మనం ఏది నిర్ణయించుకున్నా కూడా భగవంతుడు మనం కంట్రోల్ చేస్తూనే ఉంటాడు. ఉదాహరణకి జైల్లో ఉండేవాళ్ళు, జైలు బయట ఉండేవాళ్ళు, అందరూ కూడా గవర్నమెంట్ ద్వారా కంట్రోల్. అదే రకంగా మనం భగవంతుడి శరణ పొందినట్లయితే మనం ప్రత్యక్షంగా భగవంతుడి ద్వారా మనం కంట్రోల్. మనం భగవంతుడి శరణ పొందినట్లయితే మనం ప్రకృతి నియమాల ద్వారా, భగవంతుడు కొన్ని ప్రకృతి నియమాలు చేశాడు, ఆ నియమాల ద్వారా మనం ఉదాహరణకి మనం తినగలిగేది ఇంత. కృష్ణుడు భగవద్గీతలు చదువుతున్నాడు, యుక్తాహార విహారశ యుక్త స్వప్నావబోధశ యోగబోధి దుఃఖ. యుక్తాహార విహారశ యుక్త స్వప్నస్థ చేష్ట యుక్త స్వప్నావబోధశ యోగబోధి దుఃఖ. భగవంతుడు భగవంతుడు ఏం చేసినా కూడా నువ్వు యుక్త యుక్త అంటే నీకు నిర్దేశించబడిన రీతిలో. ఉదాహరణకి మనం కోళ్ళు తినచ్చు, మనం గుళ్ళు తినచ్చు, కానీ భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశతి. భగవద్గీత మనుషులు చదవగలుగుతారు, భగవద్గీత మనుషులు చదవాలా? చదవడం కాదు, భగవద్గీత ఆదేశాల ప్రకారం మనం బతకాల. కాబట్టి మనిషికి భగవంతుడు సింహాలు మాంసం తింటే తప్పేం లేదు, లేదా పులులు మాంసం తింటే తప్పేం లేదు, లేదా మేకలు గొర్రెలు గడ్డి తింటే గొప్పేం కాదు. కానీ మనిషి భగవంతుడు చేస్తున్నట్టు ఎత్తి మనం భగవంతుని పట్టించుకోకపోవచ్చు. తెలియక కానీ తెలుసు కానీ మనం తెలియక భగవంతుని ఆదేశాలు అంటే మనకి తెలియదు. కానీ తెలియకపోవడం అనేది అది ఎక్స్క్యూజ్ ఏం కాదు కదా, అంటారు కదా, ఇగ్నోరెన్స్ ఇస్ నో ఎక్స్క్యూజ్ బిఫోర్ లా. చట్టం ముందు మనం ఎవరైనా పొరపాటున యాక్సిడెంట్ చేస్తాం, పొరపాటు అది కావాలని చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు, కానీ యాక్సిడెంట్ అయితే మనం దానికి పరిహారం కాంపెన్సేషన్ ఇచ్చుకోవాలి. నేను పొరపాటు జరిగింది, నేను కావాలని చేయలేదు, దట్ ఈస్ ఆల్ రైట్. కానీ జరిగినటువంటి ప్రమాదాన్ని బాధ్యతలు స్వీకరించాలి. ఈ రకంగా మీకు తెలియదని చెప్పడానికి లేదు. మనకి పెళ్లి చేసుకోమని ఎవరైనా చదువుతున్నారా? పిండి తినమని ఎవరైనా చదువుతున్నారా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మరి మనం భగవంతుని పూజించాలా? దానికి నాకు తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఎలా ఆరాధించాలో తెలియదు. నిజానికి ప్రతి మనిషికి కూడా లోపల నుంచి ప్రతి మనిషికి అంతరాత్మకంగా మనకి మనం ఏదైనా పాడు పని చేసేప్పుడు దొంగసాటుగా చేస్తూ ఉంటాం. మనకునేటువంటి చెడు చెడు ఆలోచనని మనం బహిర్గతం చేయకుండా లోపల దాచిపెట్టుకుని ఉంటాం. జనానికి తెలియకూడదు మనం దుర్మార్గం. నిజానికి మనకి తెలిసిందంతా కూడా మనం చేసేటైతే ఏది దాచుకోకుండా చేస్తూ ఉండాలా? కానీ ప్రత్యేక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన మనసులో వచ్చే ఆలోచనలు మనం ఇది మంచిది కాదు, అది చెడు, ఇట్లా చేయకూడదు, అంటే భగవంతుడు మనకి నేర్పిస్తారు అన్నాడు. అందుకే మనం భగవంతుడిని పట్టించుకోకపోయినా కూడా ఈతలో కొన్ని పరిస్థితుల్లో పూర్తిగా మనం అసహాయ పరిస్థితులు పడ్డప్పుడు హే భగవాన్ ఏ దేవుడా మనకి ఏమి ఏది లేనప్పుడు, అంటే నిజానికి ప్రతి మనిషికి అంతరాంతరాల్లో అది తెలుసు నన్ను భగవంతుడు పోషిస్తున్నాడు భగవంతుడు అనేవాడున్నాడని. కానీ మనకి అది సరిగ్గా అర్థం కాక మనకి విషయం అర్థం కానప్పుడు గుడ్డిగా చేయడానికి మనం తయారవ్వం. కానీ మన అంతరాంతరాల్లో ఉంటుంది అది, కాబట్టి మనకు కావాలా దీన్ని విడమర్చి చెప్పేటువంటి వాడు అప్పుడు మనకి తెలుస్తుంది దేవుడు ఎవరు, దేవుడు ఆదేశాలని మనం ఎలా పాటించాలో. ఆ రకంగా చేసినట్లేదు. కానీ మనకి స్వతంత్రం వచ్చి దేవుడు చెప్పినట్టు నేను బతకాల, ఇష్టం వచ్చినట్టు బతికినట్లయితే మనం కర్మ సిద్ధాంతం అనుసారంగా ఉదాహరణకి ఇది కూడా వేదాంతంలో ఒక ప్రశ్న, మనం చేయబోయేది దేవుడికి ముందరే తెలుసు కదా, మనం చేయబోయేది ముందరే తెలుసు. కానీ దేవుడు ఉదాహరణకి దుర్యోధనుడు పాండవులకి 5 గ్రామాలు కూడా వేయను, సూది మొనబడ్డానికి కూడా స్థలం వేయను అని చెప్పాడు. భగవంతుడు రాయబారానికి వెళ్ళి ఆయన నచ్చ చెప్పడానికి చూస్తాడు. కానీ భగవంతుడికి తెలుసు, ఎందుకంటే దుర్యోధనుడికి ఆలోచనలు ఇస్తుంది ఎవరు, మనకి దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నా మనకి మంచి ఆలోచనలు వస్తున్నా అవి మనకి ఇస్తున్నది ఎవరు. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ఈశ్వర సర్వభూతాన హృదయ అర్జున తిష్టతి భ్రమయా సర్వభూతాన్ని, అది ఇంకో శ్లోకం, సర్వస్వ చాహం బుద్ధి సన్నిధిష్టం మత్త స్మృతి జ్ఞానం అపోహరించాను, నా నుంచి జ్ఞాపక శక్తి మరుపుదనం తెలివితేటలు నా నుంచే వస్తాయి అని భగవంతుడు చెబుతాడు. అంటే భగవంతుడు కొంతమందికి జ్ఞాపక శక్తి ఇచ్చి కొంతమందికి తెలివితేటలు ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాడా అది కూడా అనడానికి లేదు. అందరికీ సమానం, ఎవరు పెట్టుకులు కాదు ఎవరు పెట్టుకులు కాదు, కానీ ఎవరైతే శరణం పొందుతారో వాళ్ళకి నేను సహాయం చేస్తాను, మార్గదర్శనం చేస్తాను. ఎవరైతే భగవంతుడు శరణం పొందుతారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు మార్గదర్శనం చేయడానికి ఆయన ఒప్పుకుంటున్నాడు, ఎవరైతే శరణం పొందారో. కాబట్టి మనం చెడు పనులు ఎందుకు చేస్తున్నా కానీ దాని కూడా భగవంతుడు శిక్షణ చేశాడు. సాంగత్యం పురుష ప్రకృతి స్థుతి భుక్త ప్రకృతి జానగుణ కారణం గుణ సంఘర్ష తత్ అత జీవని జన్మస్తు. మనం ఏ రకంగా మనకి టైఫాయిడ్ క్రిములు చూసినట్లయితే టైఫాయిడ్ రోగం వస్తుంది, మనకి మలేరియా క్రిములు పెట్టినట్లయితే మనకి మలేరియా రోగం వస్తుంది, అదే రకంగా మనకి తమో గుణము రజోగుణము సత్వగుణము లేదా ఎలాంటి వ్యక్తుల సంఘర్షం మనం చేస్తామో. టెల్ మీ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ నేచర్. ఈ మిత్రులు ఎవరు చెప్పినట్లయితే నువ్వు ఎలాంటి వ్యక్తిగా నేను చెబుతాను. అదే రకంగా బర్డ్స్ ఆర్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్, మన స్వభావం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం ఎలాంటి తిండి మనకి ఇష్టం ఉంటుంది, ఎలాంటి వ్యక్తులు మనం మిత్రులుగా చేస్తున్నాం అంటే అంతా కూడా అయితే కృష్ణ భగవద్గీత ప్రకృతి క్రియమాన 3 గుణాలు ఉన్నాయి, తమగుణము రజోగుణము సత్వగుణము. అది ప్రతి మనిషి కూడా ఈ 3 గుణాల ప్రభావానికి లోనైంది ఆయన పనిచేస్తున్నాడు. కృష్ణ భగవద్గీత 3 గుణాల ప్రభావానికి మైండ్ ఎట్లా శ్రేష్ఠ పొందంగా తమ శ్రేష్ అంటే ఇష్టవంతం చేయడం అనుకుంటాం. భగవద్గీత పద్ధతిలో శ్రేష్ట అంటే మనం ఈ శరీర ప్రభావం నుంచి, మనసు ప్రభావం నుంచి, లేదా తత్వ రజ తమగుణాల ప్రభావం నుంచి బయటపడి మనం మనమైనటువంటి ఆత్మలో మనం స్థితులను కాగలిగితే అప్పుడు మనకి పూర్ణ ఆనందం కలుగుతుంది. ఈ శరీర ప్రభావంలో ఉన్నంత వరకు మనకి భయాలు ఆందోళనలు కలుగుతూ ఉంటాయి. ఈ శరీర ప్రభావం నుంచి మనం బయటపడగలిగితే కాబట్టి పాయింట్ వచ్చి భగవంతుడు ఆయన అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన పాపం చేయమని పుణ్యం చేయమని మన దగ్గర 500 రూపాయలు ఉంటాయి. మన ఆలోచనలు బట్టి మనం దాన్ని తీసుకెళ్ళి భగవద్గీత కొనుక్కోవచ్చు. పళ్ళు పాలు భగవంతుడు శాంక్షన్ చేసినటువంటి వస్తువులు కొనుక్కొని ఆరోగ్యంగా బతకచ్చు. లేదా మనం చెత్త పుస్తకాలు కొనుక్కోవచ్చు. లేదా మనం చెత్త తిండి సిగరెట్లు సారాయిలు మాంసాహారం ఇటువంటి వస్తువులు కొనుక్కొని తినచ్చు. అంటే భగవంతుడు ఆయనే మనకి బలవంతం చేయట్లేదు. కానీ మనకి కొంతమందికి మాంసం తినాలనే ఆలోచన ఎందుకు వస్తుంది, సారాయి దాగల ఆలోచన, భగవద్గీత కొనుక్కోవాలా, లేదా నేను పళ్ళు కొనుక్కోవాలా ఆలోచన ఎట్లా వస్తుంది అంటే మనం చేసినటువంటి సందర్భం. అదేవిధంగా మనం భక్తిని కోరుకున్నట్లయితే, ఇది కోరిక అనేటువంటిది జీవితం మారడానికి కోరిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కోరికను బట్టి భగవంతుడు జీవిత పరిస్థితులన్నీ కూడా వెనకాల మనకి సాధు సంఘటన లేకుండా మనం తప్పుడు వ్యక్తులతో పాటు బతికి మనం తప్పుడు కోరికలు పెట్టుకున్నాము. మనం పొరపాటున సాధు సంఘటనలో వచ్చినట్లయితే, మనం భగవద్గీత విన్నట్లయితే మనకి విషయం తెలుస్తుంది. మనం కోరుకున్నంత మాత్రాన మన జీవితం అంతా కూడా మారిపోతుంది. నిజానికి మనం ఆలోచించినట్లయితే మనిషికి నేను డాక్టర్ కావాలనే కోరిక అంత కింద మీద పడి చదివి తెలుసుకుని అంత లైన్లో పెద్ద కోరిక స్టార్ట్స్ విత్ ఎ డిజైర్. ఒక కోరికతో మనిషి జీవితం నిర్మాణం కావడం ప్రారంభమవుతుంది. అంటే జీవితంలో ప్రతి మనిషి కూడా మనం నిర్ణయించగలరా నేను ఏం కోరిక పెట్టుకోవాలా. మనం భక్తుడు కావాలంటే నేను కృష్ణ భక్తుడు కావాలా అని మనకి చెప్పేవాడు కావాలా. నేను మనకి చెబితే భగవద్గీతలో ఏముంది, భగవద్గీత భగవంతుడు ఏం చేయమంటున్నాడు, భగవంతుడు ఎవరు ఆయన ఏం చేయమంటాడు అది తెలుసుకున్నట్లయితే మనం మనిషిగా తప్పకుండా కోరుకుంటాము. అదే ఎవరు కూడా జీవితాన్ని పాడు చేసుకోవాలంటారు. మనకి విషయం తెలిసినట్లయితే నేను కూడా భగవంతుని పొందగలిగే అవకాశం ఉంటాయి. నిజానికి అందరికీ భగవంతుని పొందే అవకాశం ఉంది. భగవంతుడు బతకడానికి గాలి నీరు రంతులు భగవంతుడు అందరికి కూడా ఇస్తున్నాడు, అది ఫ్రీగా ఇస్తున్నాడు. అంటే భగవంతుని పొందడానికి కూడా దానికి డబ్బు కావాలని కానీ, చదువు కావాలని కానీ, దానికి తెలివితేటలు కావాలని కానీ, దానికి మనం ఏ కులంలో పుట్టాలని, భగవంతుడు ఏ రకంగా గాలి వెలుతులు నీరు మనకి ఆహారం అందరికి ఇస్తున్నాడు, అందరికి భగవంతుని పొందడానికి కనుక కోరుకోవాలి. అందుకే చూద్దాం అనుకుంటా ఎవరైతే మనసులో ఈ సంసారంలో దుఃఖాలు ఉన్నాయి భగవంతుడు అనేవాడు ఉంటే నేను నా జీవితంలో ప్రత్యక్షంగా జరిగింది. ఒకసారి 12th క్లాస్ చదువుకుంటుంటే బజార్లో ముందు కట్టింది, దానివల్ల జ్వరము లేదా ఇంజెక్షన్ చేయించుకోవడం డిప్రెషన్ లాగా దాని సంసారం ఏంటంటే దేవుడు ఎవరంటే ఆయన బంధనం ఆలోచన ఎవరైతే నిండు మనస్సు దేవుడు అనేవాడైతే నేను పొందాలా, నేను సంసారం అంత దుఃఖం ఉంది, ఆనందం అంతా కూడా దేవుడు జరిగింది, దేవుడి ఆనంద కన్నుడు దేవుడిని ఆయన అఖిల రసాలను చేస్తుంది భగవంతుడు అన్ని రకాలైన రకాలకి ఆయన ఉద్గమ స్థానం కోరుకున్నట్లయితే అందుకే జీవితంలో జ్ఞానం కలిగినప్పుడు మనం కోరికలు మార్చుకుంటాము. లేదా మనకి భరించలేనటువంటి దెబ్బలు తగిలినప్పుడు జీవితంలో ఎటువైన మనం ఏదో దెబ్బలు తగిలినంటే తెలివి ఆలోచన సంసారం ఎక్కడ దొరుకుతుంది కావాలి మనం మెల్లిగా గురువుని గుర్తుపట్టగలుగుతాం. అట్లా అనుభవం పడినప్పుడు గురువు చెప్పిన మనకి అర్థం అవసరం లేదా మనం తిన్నగా మనిషి అన్నవాడు కాలేజీకి పోతూ ఉంటాడు, యూనివర్సిటీకి పోతూ ఉంటాడు, పుస్తకాలు చదువుతూ ఉంటాడు, భగవద్గీత ఎదుగుదలు అంటే మనకి అది కూడా తెలుసుకునేటువంటి అవకాశం కలగలేదు. భగవద్గీత భగవంతుడు చెప్పినటువంటి గ్రంథం, అది మానవ జన్మకి ఆఖరి గ్రంథం, అత్యంత ముఖ్యమైన గ్రంథం. తెలిస్తే మనిషి తప్పకుండా ప్రతి మనిషి కూడా విషయం స్పష్టంగా తెలిసేదాక ఏ రకమైన ఆనందంగా పడగా విషయం తెలిసేదాక మనిషి భగవద్గీత వెతుకుతానంటాడు. భగవద్గీత ఈ రకంగా కోరిక అనేటువంటిది రూపాంతరం. గాడ్ ఫుల్ఫిల్స్ ఎవ్రీవన్స్ డిజైర్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. భగవంతుడు ఆయన పక్షపాతం కాదు. ఎవరు ఎలాంటి కోరికలు కోరుకుంటారో భగవంతుడు దానికి ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన బలవంతమైన చేయడం భగవంతుడు ఆయన ఏం కావాలో భగవద్గీతలు కోరుతున్నాడు. ఇప్పుడు దానికి కూడా జవాబు ఇచ్చాడు. దేవుడు నన్ను ఇట్లా చేయకపోతే నాకు ఇది చేయించింది, అది దేవుని కొట్టి గుర్తిపెట్టాడు. మన దుర్మార్గాన్ని దాటవేసుకుంటున్నాం. భగవంతుడు ఇట్లా కావాలనుకుంటుంది ఎందుకంటే చెప్తాను, లేదా భగవంతుడు ఏం కావాలని భగవద్గీతలు చదవకుండా మన చేసిన దాన్ని భగవంతుడి మన లండన్కి లేదు. భగవంతుడు మనుషుల నుంచి ఏమాదిస్తున్నాడో అది క్లియర్గా ఉంది. భగవంతుని వారిని ఏ రకంగా మద్దతు పొందుతున్నాడు, ఏ ఆనందాన్ని పొందబడుతున్నాడు అని భగవద్గీత కావాలంటే అది చెప్తాడు. కాకపోతే మనకి జ్ఞానం లేని కారణంగా దుర్జనులు సాంకేతంగా ఉండడం కారణంగా మన అనుభవం లేని కారణంగా అతని మా చెల్లెలు కృష్ణపక్షాన్ని కంటే ప్రచారం చేస్తే ఊరే ఎందుకంటే అమెరికా దగ్గర వచ్చినా పెళ్లి చేస్తున్నాం చూసిన తర్వాత కానీ దానికి ఇవన్నీ మనం అనుభవం దొరికిన తర్వాత విషయాలని నాకు జ్ఞానాన్ని పొందడానికి మార్గాలు అనుభవం పొందుతుంది. మామూలుగా ఎక్కువ జ్ఞానాన్ని మనం నేనే పొందుతూ ఉంటాం జీవితంలో, కదా ప్రతిదీ కూడా మనం అనుభవం తెలుసుకోవడం కష్టం దీన్ని పొందుతాం. అది భగవద్గీత అనేటువంటిది భగవంతుడు పరమ ప్రమాణమైనటువంటి జ్ఞానం. మనం దాని నుంచి వేరేటువంటి అవకాశాన్ని పొందినట్లయితే వెంటనే మనం మన ఆలోచనలు మార్చుకుంటాం. నేను సంబంధం సంసారంతో కాదు, నేను దేవుడితో పెట్టుకోవాలా. నేను చెప్పినట్టుగా భగవంతుని పొందడానికి భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తారు. ఏదో జ్ఞానమని వయసు ఉన్నవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు దేవుడి దగ్గర ఉంటారు. నేను భగవంతుడు ఆయన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తున్నాడు. భగవంతు నామం ఉండడం ద్వారా కలికాలంలో కలవతలు హరికేస్తున్నారు. కలికాలే నామరూపే కృష్ణ అవుతారు. కలియుగ ధర్మం కృష్ణ సంకేతం. అది కలికాలను మనం చూస్తాం. కలగాలి ఆత్మజ్ఞానం లేదు, దీకాలం లేదు, రామాయణం లేదు, వాళ్ళు ఏం తెలియదు. ఆయన కూడా మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే మొదటి మనం అన్ని అర్థం చేస్తుంది. ఎందుకంటే మనం భగవన్ ఆధారం మనం చేస్తాం. పిల్లకాయ సరే తెలియదు. తల్లిదండ్రులు పడుతున్న వాళ్ళు అందరితో పాటు వాళ్ళు డ్యాన్స్ చేస్తే భగవంతుడు భగవంతుని పొందాలంటే పార్వతి స్వరూపాన్ని తెలిస్తే కలికాలంలో భగవన్నామం ద్వారా ఏ వ్యక్తి అయినా కూడా ఈ మూడు గుణాల ప్రభావం నుంచి బయటపడి కృష్ణుడు భగవద్గీత నాకు అని అంటున్నాడు. దైవీ యేష మమమాయ దొరతయ మామేవ ప్రపంచి మాయామేతాంతరగతి. ఈ మూడు గుణాల ప్రభావాన్ని మన ప్రతాపంతో దాటడం వీలు కాదు. కానీ ఎవరైతే నా శరణ పొందుతారో అటువంటి వాళ్ళు దీన్ని సులభంగా దాటగలుగుతారు. కాబట్టి జీవితం మనం కోరుకోవాలా, భగవంతుడు అనేవాడు ఉంటే ఆయన పొందాలా, అంటే మిగతా ఏర్పాట్లని అటువంటి వ్యక్తిని మన ముందుకు తీసుకురావడం, మనకి అవకాశాలు కలిగించడం, మనకి లోపల నుంచి భగవంతుడు బుద్ధిని ఇవ్వడం, మనకి భగవంతుడు మనకి అనుభవాన్ని ఇవ్వడం, ఇది కూడా భగవంతుడు చేస్తుంటాడు. కేవలం మన కోరిక ఇది కోరుకోవాలా, అది కోరి సంసారాన్ని కోరుకోవాలా, దేవుడు కోరుకోవాలి. అంటే మానవ జన్మ ఎత్తిన వాడు ఎవరైనా వాడు కామన్ సెన్స్ మనిషి అనేటువంటి వాడు నాస్తికుడు అంటే ఏమంటాడు, దేవుడు లేడంటాడు. అంటే దేవుడు లేడు అని ఆ రకంగా దేవుడిని స్మరిస్తున్నాడు. దేవుడు లేడు, దేవుడు లేడు అని దేవుడిని ఆలోచించాలనుకుంటున్నాడు. ఆ భక్తుడైనటువంటి వాడు డైరెక్ట్గానే దేవుడు అని అడుగుతున్నాడు. భాగవతంలో శ్లోకంలో సుఖదేవుడు వస్తాడు అని చెప్తున్నాడు. వంశుడు ఆయన కృష్ణుడు నన్ను చంపుతాడు, కృష్ణుడు నన్ను చంపుతాడు, కృష్ణుడు స్మరణ చేస్తాడు. ప్రేమ ఉన్నటువంటి భక్తులు దేవుడు ఆయన ఎంత దయామయుడు, ఆ దేవుడు ఆయన అందరినీ రక్షించేటువంటి వాడు అని వాడు అడుగు అడుగున కూడా దేవుడు. ఇది మనం ఈ ప్రపంచం ఇంత విచిత్రమైంది, ఇంత భయంకరమైంది, ఇంత విశాలమైనటువంటిది. మనం దీన్ని అర్థం చేసుకోవడం కానీ దీన్ని గెలవడం కానీ మనం చేయలేము. కేవలం భగవంతుడి సహాయం చేయడం ఇప్పుడు మాకు ఆలోచన వస్తుంది. మన జీవితంలో ఎన్ని అనుభవాలు పొందాము, ఎన్ని ఆలోచనలు చేద్దాం, ఎన్ని విషయాలు చేద్దాం, మనకి ఏ టైంలో ఎప్పుడు గుర్తు రావాలో, ఎవరికి మనకి సహాయం చేసేది ఏదైనా వస్తా రాగానే తలనాయనంగా ఆయన పేరు మనకు గుర్తు రావాలా, పరీక్షలు ఇవ్వగానే మ్యాథమెటిక్స్ పేపర్ అయితే మ్యాథమెటిక్స్ గుర్తు రావాలా, ఫిజిక్స్ పేపర్ అయితే ఫిజిక్స్ గుర్తు రావాలా, అట్లా ఎన్ని ఎక్కడెక్కడ విషయాలు మనకు అది లేకపోయినట్లయితే పరీక్షలు కూర్చుని ఏదేదో ఆలోచనలు వస్తే మనం పరీక్ష రాయలేదు జరిగింది కదా. మన కొంత కోరిక ఉంది, పరీక్ష ప్యాస్ కావాలనుంది, భగవంతుడు మన ప్రయత్నాన్ని మన కోరికల్ని చూసి ఎక్కువ కానీ తప్పు కానీ సాయం చేస్తుంది. ఈ రకంగా ప్రతిదీ కూడా నిజంగా చేసింది భగవంతుడే, కానీ మన కోరికని బట్టి భగవంతుడు మనకి జీవితంలో అవకాశాలు కలిగిస్తాడు. కాబట్టి ఎందుకంటే సాధువుని కలుసుకొని జీవితంలో వైష్ణవుని కలుసుకోవడం అది జీవితంలో పెద్ద మలుపు అంట. ఎందుకంటే వైష్ణవుని కలుసుకుంటే శ్లోకం అంది చైతన్యం చేస్తామంటారు, సాధు సంఘ సాధు సంఘ సాధు సంఘ లవ మాత్రం సాధు సంఘ, జీవితంలో ఉన్న లవ మాత్రం ఒక క్షణానికైనా కూడా సాధువు కలుసుకున్నట్లయితే ఆయన విషయాన్ని బయట పెట్టేస్తాడు. జీవితంలో భగవంతుడిని కొరుకు, కృష్ణుడిని కొరుకు, కొద్దిగా తెలిసి తెలియక కృష్ణనామాలను కానీ భగవంతుని కొరుకునేట్లయితే జీవితంలో నుంచి మెండుగా అవకాశాలు ఏ రకమైన సంసారంలో కృష్ణుడితో పాటు మనం పోతాడు భగవంతు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదికి హరినామ సంగీతానికి.